ఉద్యానవనాలు మళ్ళీ మంచి పకడ్బందీ కట్టేశారనమాట. దిక్మాల అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లే కాకుండా బెత్తిడి అపార్ట్మెంట్లో అందులోనే వంటింట్లో పోపులు పటపట్లోనేమో బాత్రూంలో టపటపులోగా, ఈ పక్కనేమో ఇక్కడ పోపు పెడుతుంటే చుట్టుపటా సౌండు, ఇక్కడ బాత్రూంలో సౌండు, ఏ సౌండేదో తెలిస్తావాడు. ఈ గందరగోళాలన్నీ బాధ లేకుండా అత్యంత విశాలమైన భవంతులు కట్టించేశాడు ఆయన. ఆయన కోపం వస్తే కోపగృహం కూడా కట్టించాడన్నారు. పూర్వం స్త్రీలకు కోపం వస్తే ఏంటనుకుంటున్నారు, మొగుడిని ఎడాపెడా రోడ్డు మీద గీడ్చి కోర్టుకు లాగేవారు కాదు వాళ్ళు, కొంచెం పుణ్యాత్మురాడు. కోపగృహంలోకి వెళ్ళిపోయి ఇన్బోర్డు పెట్టుకుంటే ఓహో మా ఆవిడ కోపం వచ్చిందని తెలిసి ఇంక అక్కడి నుంచి ఆవిడికి తెలియకుండా అందరూకి వెళ్ళి పెళ్ళామా నీకు కోపానికి కళ్ళామా అని కాళ్ళు పట్టుకుని తపస్సు చేసి ప్రార్థిస్తే ఆవిడ దయ చూపించితే చూపించేది లేదో తన్నేది సత్యభామలాగా. అది అలాంటి గృహాలు కూడా కట్టించాడే తన దివ్యశక్తితో. ఆ మధురానగరంలో ఉన్న వాళ్ళందరినీ నిమిషాలు ఇక్కడికి చేర్చేశాడు ఆయన. అసలు ఏం తెలియదు వాళ్ళకి. ఓ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అయితే వాడికి టీఏ ఇచ్చి డిఏ ఇచ్చి ఓ లారీ తగలేసి మళ్ళీ సామాను వేసుకుని 3 రోజులు ఇక్కడ సత్తా అక్కడ 3 రోజులు పట్టా, మళ్ళీ ట్రావెలింగ్ డే, ఇవన్నీ గందరగోళాలు లేవు. కళ్ళు మూసి తెరిచిలో బిల్డింగ్లోకి మార్చేసేట. ఆహా, కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఆ ఊళ్ళో అలా నిమిషాల్లో భవనాల్లోకి చేరి ఎప్పుడు వచ్చేసాం ఈ ద్వారకలోకి అనుకున్నారు. అప్పుడు చెప్పాట, మనం మధుర నుంచి ద్వారకలోకి అనే ఒక ప్రత్యేకమైన నగరంలోకి వచ్చామని వాళ్ళకి అనుభూతి కలిగించాడు కృష్ణుడు. ఆ ఊళ్ళో బ్రహ్మణోత్తములు కృష్ణుడి కాలంలో ఉండేవారట. బ్రహ్మగారిని కూడా ఏమయ్యో ఈ బ్రహ్మదేవ మాతో వేదాలు ఉపనిషత్తులతో చర్చకు వస్తావా అనేవారట. బ్రహ్మదేవుడు అంటే మరి ఎంత పండితుడు ఆయన పిలిచేవారట. బ్రహ్మత్వము లఘువగునని బ్రహ్మయ్య బిరుదులకు వచ్చి పట్టడు కాక, బ్రహ్మాది కళల తత్పురి బ్రహ్మజనుల్ బ్రహ్మ చిక్కు పరుపరి చర్చన్ అన్నారు. బ్రహ్మం ఆ నగరానికి వచ్చి అక్కడ ఉండే బ్రాహ్మణులతో పండితులతో వాదానికి దిగేవాడు కదట. ఎందుకని, బ్రహ్మత్వము లఘువగునని. వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ఓడిస్తారు, ఓడిపోతే బ్రహ్మగారే ఓడిపోయాడు రోయ్ అంటారు రేపటి నుంచి. అప్పటి నుంచి నా పరువు ఉండదు, ప్రిస్టేజ్ ఉండదు అనుకుని పాపం బ్రహ్మగారు అక్కడ ఉండే బ్రాహ్మణోత్తములతో వాదోపవాదాలకు దిగడు కానీ నిజంగా దిగితే బ్రహ్మగారిని చిక్కు పెట్టేస్తారట వాళ్ళు ప్రశ్నలతోటి, తమ వాదంతో. అంత గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంకా ఊళ్ళో ఉన్నారట క్షత్రియులు. 21 మార్లు క్షత్రియ సంహారం చేసిన పరశురాముని ఏమోయ్ మాతో యుద్ధానికి వస్తావా అని పిలవగలరట. ఇంకక్కడ ఉన్నారు వైశ్యులు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పారు, సముద్రానికి రత్నాకరం అని పేరు. రత్నాకరం అంటే ఏమిటి, రత్నములకు నిలయం. పేరుకి రత్నాకరం, అది ఎవరికి రత్నాలు ఇవ్వలేదు. కానీ ఆ ఊళ్ళో ఉండే వైశ్యరత్నాలు మాత్రం సముద్రుణ్ణి కూడా జయించే అన్ని రత్నాలు దానం చేస్తారట వారితో. రత్నాకరమై జలనిధి రత్నములీనేరదేటి రత్నాకరమో, రత్నములు కొనుదురిత్తురు రత్నాకర జయులు వైశ్యరత్నములు పురిన్ అన్నారు. పేరుకి రత్నాకరం సముద్రం, కానీ రత్నాలు ఎవడికి ఇవ్వదు, ఒక్కనాడు కూడా ఇచ్చినట్టు ఎవడికి తిరిగి దాఖలాలు. కానీ రత్నాలు కొంటారిస్తారు, రాసులు కింద పోసి దానం ఇచ్చేస్తారు. ఎవరు, ఆ రత్నాకరుడిని పేరు కలిగిన సముద్రుని కూడా జయించిన వైశ్యరత్నాలు ఉన్నారు ఆ ఊళ్ళో అని. ఇంకా ఊళ్ళో ఉన్నారట రైతులు, వ్యవసాయం చేస్తే ఏమాయ్ మా వ్యవసాయం ద్వారా పండించిన పంటతో ఆది భిక్షువ శివుడా నీకు కూడా ముష్టి వేసి నీకు ముష్టెత్తుకోవని అవసరం లేకుండా చేస్తామంటారట. ఆ ఊళ్ళో ఉండే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అందరూ కూడా నువ్వు నిన్ను మించినవాడిని నేను, నన్ను మించినవాడు నువ్వు అన్నట్టుగా ఎవడు ఎవడికి తీసిపోకుండా ఉన్నారన్నారట. వాళ్ళ నలుగురు యొక్క మహిమని ఆఖరికి కృష్ణుడు కూడా మెచ్చుకునేవాడంటే అటువంటి వాళ్ళు అనమాట. అటువంటి జనం ఉండేవారు. చాతుర్వర్ణ్యములు కృష్ణుడి సృష్టి అంటే అక్కడ కనపడేదన్నమాట. అలాంటి నగరంలోకి అందరినీ చేర్చాక సాధుద్వార కవాట కుట్య వలభి స్తంభార్గళ గేహళి వీధి వేధి గవాక్ష చత్తర రథ వేశ్వ ప్రగాణ ప్రపా సౌధాట్టాలిక సాలహర్మ్య విశికా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నుస్పు కాంచనమణి శ్రిగ్ధంబులయ్యప్పురిన్. గొప్ప గొప్ప ద్వారాలతో గోడలతో అత్యద్భుతములైనటువంటి ఆ భవన సముదాయంతో వెల్లవేయబడినటువంటి వాటితో మనోహర దృశ్యాలతో వీటన్నిటితో కూడినటువంటి ఆ ద్వారకా నగరం శోభ ప్రపంచానికి ఆహ్లాదం కలిగించింది. సరే, ఇలాంటి నగరంలోకి అందరూ చేరారు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ తన మహిమతో మధుర నగరంలో చేరాడు. అక్కడికి మధురలోకి వచ్చి రాగానే ఇంకెవరు లేరుగా, అక్కడ ఖాళీ బిల్డింగ్స్. అప్పుడు గేటు తలుపు తీసుకుని వచ్చాట, సింహద్వారం తీసుకుని, కోట ద్వారం. అలా కోట దవారం తీసుకుని, దవారం అనేది కన్నానంటే మాయాబజార్ గుర్తుకొచ్చింది వాడికి. ద్వారం అనమంటే దవారం దవారం అంటాడు, ప్రవేశ ద్వారం అంటే పరవేశ ద్వారం అంటాడు. అలాగా పాపం ఆ పరవేశ ద్వారం తీసుకొని పాపం కృష్ణ భగవానుడు బయటకు వచ్చాడట. కృష్ణుడి దగ్గర ఆయుధం లేదు, మురళి లేదు, ఏమీ లేవు, మెళ్ళో దండ మాత్రం వేసుకుని బయలుదేరికి వచ్చాడు. అలా వస్తున్న శ్రీకృష్ణ పరమాత్మని చూచాడట కాలయవనుడు. చూసి తన భటులతో, తన పక్కనున్న ఆత్మీయులతో, మంత్రులతో, స్నేహితులతో అంటున్నాడు అనమాట, చూడండి ఆ వస్తున్నవాడు ఒకడు ఒంటరిగా వస్తున్నాడు, ఎంత చిత్రంగా ఉంది. కరి సంఘంబులు లేవు రావు తురగౌంబుల్ రథవ్రాతముల్ పరిసర్పింపవు రారు సూరులు ధనుర్పాణాసి ముఖ్యాయుధోత్కరముంబూనడు శక్రచాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుడొక్కడది నిర్గమించే నగరద్వారం బునన్ కంటిరే కూడా ఏనుగులు లేవు. రావు తురగౌంబుల్ పొని గుర్రాల సమూహాలు ఉన్నాయా, అవి లేవు. మహారాజంటే వస్తే కూడా ఏనుగులు గుర్రాలు ఉండాలి, రథాలు కూడా రావు పోని. సూరులు లేరు, భటులు లేరు కూడా, వెంట ఒక్కరు లేకుండా ఒంటరిగా వస్తున్నాడు. ఆ వచ్చేవాడు కూడా చేతిలో ధనుస్సు కానీ, బాణం కానీ, కత్తి కానీ, ఇంకేవైనా ఆయుధాలు కానీ ఏవీ ధరించడు. మెరుపు తీగతో కూడిన మేఘంలాగా, ఇంద్ర చాపం ఇంద్రధనుస్సుతో కూడిన మేఘంలాగా వస్తున్నాడు. ఆయన మెడలో వేసుకున్న దండ ఇంద్ర ధనుస్సులా, ఇంద్రధనుస్సు 7 రంగులతో ఉంటుందిగా, ఈ మెడలో దండలా ఉందన్నమాట. ఈయన మేఘంలో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. అలా ఒంటరిగా ఒక వస్తున్నాడు, నగరద్వారం గుండా బయటకు వస్తున్నాడు. చూశారా, ఈ ఒంటరివాడు యుద్ధానికి వస్తున్నాడు అనుకుందామంటే ఆయుధాలు లేవు, ఏమీ కూడా లేవు, వెంట ఏమీ లేకుండా రావడానికి గల కారణం ఏమై ఉంటుంది. పైగా మనం వచ్చి అన్నాళ్ళు అయింది, దాదాపు నెలలాళ్ళు పైన అయింది ఈ నగరాన్ని చుట్టుముట్టి, ఒక్కడూ అందులోంచి బయటికి రాడు. ఎన్నేనయ్య దినం బులి నగరిపై ఏ తెల్చి పోరాటకు మున్నొక్కడును రాడు వీడొకడు నిర్ముక్త ఆయుధుండేగుదెల్చం నన్నోర్వగనో ప్రియోక్తులకును శ్రీగోరియో చూడుడల్చు ఆత్మీయ జనంబుతోడ యవనేసుండిట్లు భాషింపగని. అన్నాళ్ళయ్యింది ఈ నగరం మీదకి మనం దండయాత్రకొచ్చి, ఈ నగరాన్ని చుట్టుముట్టి ఇన్నాళ్ళు అయ్యింది, కానీ లోపల నుంచి ఒక్కడూ బయటికి రాడు పోరాడటానికి. ఇన్నాళ్ళకి ఆయుధాలు లేకుండా ఒంటరిగా వీడొక్కడు వస్తున్నాడు. ఏమిటంటారు కారణం, డబ్బు లేదని డబ్బు అడగడానికి వస్తున్నాడా, వా నేను ఎప్పుడు ఎవరితో యుద్ధం చేయలేను బాబోయ్, నీకు దండం రా బాబు అని సంధికి వస్తున్నాడా, లేక ఒంటరి చేతులతో ఆయుధం లేకుండానే ఓడించడానిక, మంచి మాటలక, ఎందుకు వస్తున్నాడో తెలియదు. వాడు ఉద్దేశం ఏమిటో తెలియట్లేదు, నిర్వికారంగా ఉన్నాడు. నవ్వినా అసలు మనసులో ఏముందో తెలియని పివి మొహంలో ఉంది ప్రస్తుతం ఈయన మొహం అనుకుంటూ, యవనేశ్వరుడు తన తోటి వాళ్లతో ఇలా రకరకాలుగా భాషిస్తూ ఉన్నాడు. ఎంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే ఏం ఎరగనట్టుగా వీళ్ళ సైన్యం కేసి వస్తున్నట్టు, నిర్వికారం, ఏం భయం లేదు, భక్తి లేదు, ఆనందం లేదు, ఇంకోటి లేదు, మాట్లాడకుండా ముఖంలో ఏ ఫీలింగు లేకుండా వస్తున్నాడట. నారదుడు చెప్పాడు, శంఖం చక్రం ధరిస్తాడని, మెడలో దండం ఉంటుందని, నీలంగా ఉంటాడని, చాలా అందంగా ఉంటాడని, ఆజానుబాహుడని, తామర పువ్వుల్లో ఉంటాయని కళ్ళు ఇలా రకరకాల వర్ణన చేశాడు. శంఖచక్రాదులు ఏమీ లేవు కానీ తక్కిన వర్ణనంతా నారదుడు చెప్పినట్టుగా ఉంది. కాబట్టి ఇతడు నారదుడు చెప్పిన పురుషుడే అయి ఉండొచ్చు, సందేహము లేదు. చూద్దాం, నేను వీరుణ్ణే, వాడేం ఒంటరిగా ఏ ఆయుధం లేకుండా వస్తుంటే నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను ఆయుధం లేకుండా. చూస్తూ ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. వాడికి మంచి అహంకారంగా ఉందన్నమాట. అందుకని వాడంతా తెలుస్తాను చూడండి, ఆ యమరేశ్వరుడు గుర్రం వేసుకుని వచ్చేట ముందుకేసి బొట్లో కత్తి కూడా పైకి చేతిలోకి తీసుకోకుండా దగ్గరికి రానిచ్చాడు కృష్ణుడు. ఆ మాత్రం దగ్గర కంటే వచ్చేవాడు పట్టుకోవాలనుకున్న టైంకి 1, 2, 3 రన్ అన్నట్ట. రన్నింగ్ రేస్లో చూడండి, పరుగు మొదలెడతారు. ఇంకా పరుగు పుచ్చుకున్నాడు ఆయన. ఏం పరుగు పెట్టేడండి అసలు ఆయన? శ్రీకృష్ణుడికి ఒక్కటి కాదు, ఆయనకి లేని కళలంటూ లేవు, అన్ని కళలు ఉన్న మహానుభావుడు. సకల కళా ప్రపూర్ణుడు అంటే యాదవేశ్వరుడు ఆయనే. ఆయనతో రన్నింగ్ రేస్ ఎవరు? పరుగు పుచ్చుకోగానే పక్క 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 నవ్వేట. అర్థం చేసుకోగలరా కృష్ణతత్వాన్ని మరి? అందుకని పాపం వెర్రిపీనుగా పకపకలాడి తన జనంకేసి చూసి చూసారా వీడు ఆ కాగితం చూడమే, వీడేమిటి ఇలా ఎగిరిపోతున్నాడు, ఇలా పారిపోతున్నాడు అనుకుని పక్క వాళ్ళతో అన్నట, ఏదో పెద్ద గొప్పవాడు వీడేదో పోటుగాడు అని వీడి గురించి ఆ నారదుడు నాకు ఇంత చెప్పాడు, సర్లే నేనే వీళ్ళు పట్టుకుంటాను పారిపోతున్న వాడి కోసం. మీ జనమంతా ఎందుకు, మీరు ఇక్కడే ఉండండి. ఇంకా వాడికి ధైర్యం పెరిగిపోయిందన్నమాట, పారిపోతున్న వాడు ఇంకెంతలే పట్టుకోవడం అని. నేను పరిగెత్తి పట్టుకుంటాను అన్నాడు. 4-5 అడుగులు పరిగెత్తకుండానే వాడు పట్టుకోగలను, రన్నింగ్ రేసులో నేను గొప్పవాడినే, ఎన్నో అవార్డులు పొందాను అని ఇంకా వెనకతలు పడ్డట పక్కపక్క నవ్వుకుంటూ. పీటీ ఉష అశ్విని నా చెప్ప, పీటీ ఉష అశ్విని నా చెప్ప, ఒకటే పొరుగు ఓరిన ఆయనో ఇద్దరు, ముందు ఆయన వెనకైన, ముందు ఆయన వెనకైన బయలుదేరారు. యదువంశోత్తమ పోకు పోకు రణమీన్ అర్హంబు కంసాదులన్ కథనక్షోణి జయించి తీవన్ని సమిత్కామంబునన్ వచ్చితి విధిత ఖ్యాతులు వీటివోవా అరికిల్ వెన్నిచ్చి ఇబ్బంగినేగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబు వచ్చు జుమి. ఓయి యాదవంశోత్తమా కృష్ణ, పారిపోకు పారిపోకు, నాకు యుద్ధ భిక్ష పెట్టవయ్యా. ఏదో కంసుణ్ణి జయించావట, జరాసంధుణ్ణి జయించావని విని నీ గొప్పతనం 10 మంది పొగడగా పొగడగా నారదాదులు చెప్పగా విని యుద్ధం చేద్దామని ఇంత దూరం సైన్యంతో ఎడారులు దాటి సముద్రాలు దాటి వచ్చా. నువ్వు చూస్తే పారిపోతున్నావు. ఇంత పేరు మరి నీకు ఎలా వచ్చిందో తెలియదు. ఒక్కొక్కడికి అనవసరంగా కీర్తి వచ్చేస్తూ ఉంటుంది. శత్రువుకి వెన్ను చూపించి పారిపోయేవాడివి నువ్వు కూడా. వీరుడివా అసలు, రాజువా రాజమాతృడివా అన్నాడు పైగా. రాజమాతృడవి అనడంలో నువ్వు మామూలు రాజువు కాదునని ఒక అర్థం. నీకు అపకీర్తి వస్తుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది. వైగుణ్యము అంటే నీ గుణములకు విముఖత, వైగుణ్యం అంటే నిర్గుణుడు. పరమాత్మకి గుణాలు ఎక్కడవి? నిర్గుణ పరబ్రహ్మ. ఆయనకి మనలాగా గుణం రూపం కర్మ ఏమీ లేవు, అందుకని నిర్గుణుడు కూడా అని చెబుతూ ఇలా రకరకాల మాటలు అంటూ, నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటా, పాతాళానికి వెళ్ళినా పట్టుకుంటా, సముద్రంలో దక్కున్నా పట్టుకుంటా, బలిదండ నిలిచిన పట్టుకుంటా, అగ్రజన్మ హలికా శ్వేటాకృతులు దాచిన నువ్వు బ్రాహ్మడిగా మారిపోయినా పట్టుకుంటా, గుర్రవెక్కి మారిపోయినా పట్టుకుంటా, ఇంకా నువ్వు ఏ రూపం ఎత్తినా ఆ రూపంతో పట్టుకుంటాను. ఇందులో అన్నీ పొగడతలే తెట్టినాడు వాడు అనుకున్నాడు. అగ్రజన్మ పరశురామావతారం, హలిక అంటే నాగలి పట్టుకుని దున్నుకుంటూ రైతు వేషం వేసినా పట్టుకుంటా, నాగలి పట్టుకున్నవాడు బలరాముడు, శ్వేటాకృతులు దాల్చిన గుర్రం మీద ఎక్కి తిరిగేవాడెవరు? కల్కి. నువ్వు కల్కి పోయినా అని అర్థం. బలిదండం విలసిల్లినన్, బలిచక్రవర్తి యొక్క దండన విలసిల్లు అంటే పాతాళానికి పోయినా పట్టుకుంటానని ఒక అర్థం. బలిదండం విలసిల్లుట అంటే నువ్వు వామనుడు అని ఎత్తడం, నువ్వు సముద్రంలోకి వెళ్ళినా పట్టుకుంటాను, మత్స్యావతారం కొండ కింద దాక్కున్నా పట్టుకుంటాను అంటే కూరం అవతారం. ఇలాగ ఆయన తెలుసో తెలియకో తిట్టినవన్నీ ఆయనకు అవతారాలు అయిపోయాయి. నిన్ను పట్టుకుంటాను అని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. దొరకకుండా కృష్ణుడు పారిపోయాట. ఇదిగో దొరుకుతాడు అదిగో దొరుకుతాడు అనుకుంటూ పరిగెత్తాడు. ఒక్కోసారికి విసిగెత్తి ఎందుకు వచ్చిందిరా పోదాం అనుకున్నప్పుడు మళ్ళీని దగ్గరికి వచ్చి దొరికినట్టుండి వాటి. మళ్ళీ వాడు వెళ్ళిపోకూడదు కదా, అందుకే అన్నమాట. చూసారా ఈ ప్యాకెట్ రైళ్ళకి మధ్య మధ్యలో ఇంక పోదాం అనుకున్న టైంకి ఒక్క రూపాయి దొరుకుతుంది అనమాట వాడికి. ఆ దెబ్బకు మళ్ళీ వాడు ఓహో అంటాడు. అదే ప్రశ్నిచ్చాడు పాపం ఆయన, వచ్చాడో లేదో పాపం. రాధాకృష్ణ గారు ఏమని రాధాకృష్ణ గారు నాకు అవధానంలో ప్యాకెటా సీక్వెన్స్ అంటూ నాకు దత్తపది ఇచ్చి దాని మీద పద్యం చెప్పమన్నాడు ఆయన. మరి ఆయనకు అనుభవం ఉన్నాకంటే అనుభవం లేదు, అయినా ఆయన చెప్పిన దాన్ని బట్టి పద్యం చెప్పేశాను అండి. కౌలుకి అన్నీ తెలిసిపోతాయి వాళ్ళు చెప్పగానే. అలాగా భగవంతుడి లక్షణం అది, వీడిని పరీక్షిస్తూ ఉంటాడు. దొరికినట్టు దొరికేవాట, అమ్మ అనుకుని మళ్ళీ వెనకాతలు పడే సమయానికి మళ్ళీ పారిపోయేవాట. ఇలా పరిగెత్తి పరిగెత్తి ఎక్కడ ద్వారకానగరం ఎక్కడికో వెళ్ళిపోయాట. కేకారణ్యానికి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళి వాడు చూస్తూ ఉండగా ఒక కొండ గుహ ఉంది ఎదురుగుండా. ఆ కొండ గుహలోకి దూరిపోయాడు, మాయమైపోయాడు. మనవాడు పరిగెత్తుకుంటూ ఆ కొండ గుహలోకి వచ్చేశాడు. ఇంకా గుహలోంచి బయటికి ఎలా పెడతాడులే అనే ఉద్దేశం. చూస్తే గుహలోకి ఒకటే వన్ వే, రెండో వే లేదు. అంచేత లోపలికి వెళ్ళగా వెళ్ళగా చీకట్లో ఒక బండరాయి మీద పడుకుని ఒక ఆయన పెద్ద గడ్డాలు అంత పెరిగిపోయాయో, మేసాలు పెరిగిపోయి ఉన్నాయి, గుర్రు నిద్రపోతున్నాడు ఆయన. ఏం గుర్రు పెడతారండి బాబు దిక్మాల గుర్రు? ఈ గుర్రుగాళ్ళం చూస్తే మాత్రం నాకు గుర్రుగా ఉండేది, రైళ్లలోను వాటిలోను అనుభవించేసున్నానేమో. చేత అలా గుర్రు పెట్టి నిద్రపోతున్నటువంటి వాడిని చూశాడు. పక్క 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 నవ్వాడు యవనుడు. అలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాల మహాశిలాసహిత భీకర ఖడ్గతరక్షు సింహశార్దూల మహాత్మ దుర్గ పథం పునపారు తి శైలగుహం సనిద్రుక్రియ సాగిన టిల్చిన పోవని తునే యుద్ధం చెయ్యలేక పోయి పురుషాధమ అతి భయంకరమైన ముళ్ళతో చెట్లతో బండరాళ్లతో పావుల పుట్టలతో సింహాలు పులులు మున్నయమైన క్రూరమైన మృగాలతో నిండి ఉన్న ఈ అడవిలోకి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంత దూరం ముప్పు తిప్పలు పెట్టి నన్ను తీసుకొచ్చి గుహలో దూరిపోయి నిద్రపోతావా? సన్నిద్రుక్రియ సాగి నటిల్చిన పోవనిత్తునే, నిద్రపోతున్న వాళ్ళ నటిస్తే ఊరుకుంటాను అనుకున్నావా? ఈ బండరాయి మీద పడుకొని అంత తేలిక ఊరుకుంటాను. అయ్యే ఏమి అట్రవాయి నువ్వు అన్నట్ట. క్షణాల మీద నిద్రపోతున్నట్టు నటిస్తావు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాని. వాడికి పెచ్చపీరు కాకపోతే పైగా ఆ నిద్రపోతున్న వాడికి గడ్డాలు వేసాలు ఒకటి. అంచేత ఈ గడ్డాలు వేసాలు చూసి ఈ గడ్డాలు వేసాలు ఈ కాసేపట్లో ఎప్పుడు ఇస్తాడు ఈ డ్రామా యాక్టర్ అని ఆయనకు అనుమానం వచ్చేసింది. యవనుడు అన్నట్ట, 5-10 నిమిషాల్లో లోపలికి వచ్చిరాగానే మేకప్ కిట్ ఎప్పుడు తెచ్చుకొచ్చావు? నిద్ర అందంగా కనపడేవాడు కాస్త గడ్డాలు వేసాలు దగ్గర నుంచి ఎంత బారుడి గడ్డం మూరిడి అడ్డం పెంచేసుకుని నిద్రపోతావా అన్నాడు. మీకు చెప్పానే అనుకుంటున్నాను మరి ఈ కథ తమాషైన ఒక అద్భుతమైన కథ ఒకటి ఉంది. ఒక ఆయన మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో పనిచేసి చాలా కాలం రిటైర్ అయిపోయాడు. ఒక 10 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది మిలిటరీలో బాండు, అది అయిపోయాక రిటైర్ అయిపోయాక వాళ్ళు డబ్బిచ్చి పంపేస్తారు. తర్వాత వచ్చి బ్యాంకుల్లోనూ అక్కడ గార్డులుగా పనిచేస్తారు వాళ్ళు. ఆయనకి పనిచేయడం ఇష్టంలో బోల్ డబ్బులు ఉన్నాయి, ఇంటికి వచ్చేసాడు. మిలిటరీలో ఉండగా ఏం అలవాటైనా అవ్వకపోయినా బాగా మత్తు పదార్థాలు అలవాటు అంటాయి. అంటే నల్లమందు బాగా వేసేసేవాడు. రాత్రి వేసరికి నల్లమందు, పగల వేసరికి నల్లమందు వేసుకోవడం పడుకోవడం అను. ఆ నల్లమందు బాయి గారికి ఓ రోజున రాత్రివేళ 10 మెలకు వచ్చింది. మెలకు రాగానే ఆయనకు హల్వా తినాలనిపించేదిట. ఇంట్లో హల్వా ఎవడు పెడతాడు మరి? అందుకని ఓ 10 రూపాయల నోట్ ఒకటి తీసుకుని బజారుకి బయలుదేరాడు. ఈయన వెళ్ళేటే మీకు అప్పట్లో ఇంత జనాభా తక్కువ కదా, అందువల్ల పెందరాళ్ళు కొట్లు కట్టేసేవారు, రేట్లు కూడా చాలా చీపు. మా చిన్నప్పుడు కూడా పావలా పట్టుకెడితే ఈయన మిఠాయి కొమ్ములు ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలోనే మరీ పెరిగిపోయి అసలు పావలాలు మాట దేవుడు, రూపాయి ఇస్తే కూడా ముష్టి అడిపించుకోవట్లేదండి. ఇప్పుడు రూపాయి కూడా పోయింది. ఇప్పుడు
ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ నోట్ సార్ అంటున్నారు వైజాగ్లో ఉండే రైల్లో రత్నాచల్లో. ఏమిటి పై ఇంగ్లీషు పోయిగా, ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ నోట్ కైండ్లీ, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్. థ్యాంక్స్ ఒకటి 5 రూపాయలు వచ్చుకుని. గురువు గారికి ఏమో రహస్యంగా రూపాయి పెట్టిపోతున్నారు దిక్కుమాలాడు పురాణం విని. ముష్టడికి నేను 5 రూపాయలు ఇవ్వకపోతే వాడు ఒప్పుకోట్లా, ఎంత తేడా వచ్చిందో చూడండి గురువుల స్థితి అనమాట. ఏం చేస్తాం కలిప్రభావం. సరే ఎందుకంటే ఏంటంటే ఆ రోజుల్లో ఏంటంటే కాస్త 2 రూపాయలకి రూపాయికి 10 రూపాయకి కూడా మిఠాయిలు వచ్చే రోజులు కాబట్టి వీడు మొత్తం మీద ఒక 10 రూపాయలు నోటు పెట్టుకెళ్ళి బజార్లో చూస్తే అన్ని కొట్లు కట్టేశారు, ఒక్క మిఠాయి కొట్టు మాత్రం అదృష్టవశాత్తు అప్పుడే దింపుతున్నారు షట్టరం. వీడు పరిగెత్తికెళ్ళిపోయాడు. అయ్యి బాబు అయ్యి బాబు నా అదృష్టం వల్ల మీరు ముయ్యట్లేదు కొట్టి ఆపండి అన్నట్ట. నేను మూసేశాను అమ్మని అన్నాడు ఆయన. తలుపులు వేసేస్తున్నానంటే కాదండి హల్వా తినాలని కోరికండి, ఇప్పుడు తినకపోతే నాకు తెల్లవారు నిద్రటి చదవదండి అన్నట్ట. తూచివ్వడం కుదరదు అన్నట్ట, తూచివ్వకపోతే మీకు తోచింది ఇవ్వండి బాబు అని చెప్పి అన్నట్టు ఈయన. సరే మొత్తం మీద ఆయన విసుక్కుంటూ సేరు మళ్ళీ ఎలాగో తూచి చేతిలో పెట్టాడు, 10 రూపాయలు చేతిలో పెట్టాడు ఈయన. చిచ్చిచ్చి చిల్లర లేదు పో, 10 రూపాయట సేరు అప్పట్లో, అంటే కేజీ మిఠాయి హల్వా 10 రూపాయి మరి 9:30 నేనెక్కడిస్తా చిల్లర ఇప్పుడు కుదరదు అన్నట్ట. 9:30 రేపు వచ్చి తీసుకెడతానండి బాబయ్య, ముందు తిని తీరాలి, ఈ 10 మీ దగ్గర ఎట్టే పెట్టండి, కొట్టి ఎక్కడికి తీస్తారు మీరు, రేపు వచ్చి పట్టుకెడతాను అన్నట్ట. పొద్దున్నే వచ్చి పట్టుకుపో, మళ్ళీ తర్వాత వారం పోయాక వస్తున్నావు గుర్తుండదు అన్నాడు కొట్టి ఆయన. అలాగేనని ఈయన హల్వా ప్యాకెట్ ఉంచుకొని ఆయనకి 10 ఇచ్చి, మరి రేపు పొద్దున్న వచ్చాక ఈ కొట్టి ఎక్కడుందో గుర్తెట్టుకోవద్దు అందుకని చూశాడు. ఆ కొట్టుకు ఎదురుగుండా ఒక ఆవుపోతు పడుకొని అని పచ్చగట్టిన ఎవరేసుకుంటోంది, ఆవుపోతు పడుకుని నెవరేసుకుంటున్న దానికి ఎదురుగుండా మిఠాయి కొట్టుంది, అక్కడికి వచ్చి రేపు పొద్దున 9:30 చిల్లర పెట్టుకెళ్ళాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి. వెళ్ళగానే శుభ్రంగా హల్వా తినేసాడు, మళ్ళీ ఇంత నల్ల మందు వేసేసాడు, గుర్రని నిద్రపోయాడు. పొద్దున్న 10 వెలుగు వచ్చింది. లేవగానే 10 చిల్లర 9:30 తెచ్చేసుకుందామని లాఠీ కర్ర రుచుకుని టిక్ 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 అనుకుంటూ వచ్చేసాడు. ఈ లాఠీ కర్ర పుచ్చుకుని వచ్చేసరికి మార్కెట్లో ఇప్పుడు గుర్తొచ్చింది, రాత్రి ఏ మిఠాయి కొట్లో కొన్నాను, ఆవుపోతు ఉంటుంది అక్కడ కొట్టుకు ఎదురుగుండా అనుకుని ఆవుపోత ఎక్కడ, ఓహో నా ఆ పోత, ఓహో నా ఆ పోత, నా చిల్లర ఆ పోత అనుకుంటూ బయలుదేరాడు. దారిలో ఓ మంగళ షాప్కి ఎదురుగుండా పడుకునింది ఈ ఆవుపోతు. ఆ మంగళాడు కూడా మామూలు మంగళాడుగా తురక మంగళాడు. ఆ తురక మంగళాడి కొట్టులోకి పరిగెత్తికెళ్ళిపోయి వెనక ముందు చూసుకోలే, మత్తులో ఉన్నాడు కొంచెం ఇంకాను. ఏదండి చిల్లర వెంట 9:30 అన్నట్టు. ఆ మంగళాడు గడ్డం కొరుకుతున్నాడు కదా సెల్ల ఆగి, ఆ తురకాడు క్యా భాయ్ నీకు 9:30 ఎందుకు ఇవ్వాలి అన్నట్ట. ఎందుకు ఇవ్వాలి, రాత్రి 10 రూపాయలు ఐరికాడికి పుచ్చుకొని 10 రూపాయలు అయ్యాక 9:30 ఇవ్వవు ఏమిటన్నట్టు మళ్ళీ వీడు వెటకారంగా. ఏమిటి రాత్రి 10 రూపాయలు నువ్వు నాకు ఇవ్వడం ఏంటి, అసలు రాత్రి నాకుంటే ఎక్కడుందయ్యా, నిన్న మంగళవారం పొద్దున్నే కట్టిపోయా, అసలు బేరంలోకి నేనే నడుస్తుంటే 10 రూపాయలు నువ్వు ఇచ్చేయడం ఏంటి, 10 రూపాయలు ఏమో తీసుకోవడం ఏమిటి, నేను పైగా ఎప్పుడన్నా గడ్డానికి 10 రూపాయలు ఎక్కడ ఎవడిచ్చాడు, 9:30 ఏమిటి అన్నట్ట. అప్పుడు చూసుకున్నాడు వీడు ఈ కొట్టంతా, ఒరే రాత్రి మిఠాయి కొట్టు కదా ఇది, నేను వచ్చాను కదా నీకు హల్వా కేజీ తీసుకుని 10 రూపాయకి ఏమో చిల్లర లేకపోతే 10 రూపాయలు ఇస్తే పొద్దున్నే తీసుకెళ్ళమన్నా అన్నట్ట. క్యాయ మిఠాయికి దుకాన్ హై, ఆ బార్బర్కి దుకాన్ హై, నాయికి దుకాన్ హై అన్నాడు ఆయన. ఇది మిఠాయి దుకాణమా మంగళాడు దుకాణమా, ఆరిడి దుంపదే కానీ. అప్పుడు మళ్ళీ కొట్టంతా వెతికి చూస్తే కొట్టంతా మంగళ షాపు. ఈ గడ్డ గీసిన తర్వాత మొహం మీద కొడతా చూడండి నీళ్లు, ఆ పిచ్చికారి కొట్టంలాగా ఆ నీళ్లు ఉండేవి. తర్వాత ఏమో కత్తులు చాకులు కత్తెరలు పటకా పటకాలు ఇవన్నీ కనపడుతున్నాయి. గుడ్లో పైన వేసేవి గుండ్రంగా తిప్పే కుర్చీ రివాల్వింగ్ చైర్స్ ఇన్ని రకాలు ఉన్నాయి. అమ్మని దుంపదగారి వీడికి అనుమానం వచ్చి నా 10 రూపాయలు ఎగ్గొట్టడం కోసం రాత్రికి రాత్రి దుకాణమే మార్చేసామన్నమాట, మిఠాయి షాప్ బదులుగా బంగాళ షాప్ పెట్టేస్తావా, ఇంత అన్యాయమా, ఇంత కలియుగమా, అది సరేరా రాత్రికి రాత్రి దుకాణం మార్చేసిన డబ్బులు ఎగ్గొట్టడం కోసం, కానీ ఈ గడ్డం ఎప్పుడు పెంచో మరి తురకాడి కింద గడ్డం ఉంది, రాతోన్ రాత దాడి లంబీకేసి అన్నట్ట. రాత్రికి రాత్రి ఈ గడ్డం ఎప్పుడు ఇంత పొడుగులా పెంచో, పైన చూస్తాడరా దేవుడు 10 రూపాయల కోసం ఇన్ని మాయలు చేస్తావా మంత్రి కూడా, నీ అంత దేవుడు తెలిసిపోతాడా, ఊపర భగవాన్ హై నీచే హమ్ హై మిడిల్ మిడిల్ వేయ చిల్లరాస్త హై అంటూ పోయేటవాడు. అలాగా రాత్రికి రాత్రి ఈ గడ్డం ఎప్పుడు పెంచేవరా అన్నవాడు జోకు వీడు అడిగట్ట. నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసి వేషం మార్చి నిద్రపోతే నిద్రపోవచ్చు. నీ దుంపదగ ఇంత గడ్డం ఎప్పుడు పెంచావు, ఇంత మేసం ఎప్పుడు పెంచావు? నాకు అర్థమైంది, కృష్ణుడు చెప్పనే చెప్పాడు, నారదుడు చెప్పాడు, కృష్ణుడు మాయగాడు అంత తేలిగ్గా దొరకడు, ఎప్పుడు ఏం వేషాలు వేస్తాడునని. ఆ మాయలో ఇది ఒక భాగం. అయితేనేం, ఈ మాయలు నా దగ్గర చెల్లుతాయా, నీ సంగతి చూడకపోతానా? అనుచు ఎవనుడట్ట అసంబుక వించి చెటుల కఠిన సదృశమైన వామ పాదమెత్తి పారి తన్నెన్. ఈ విధంగా యవనుడు ఓ పెద్ద అట్టహాసం చేసి, ఓయి మాయావి నిన్నదే నాశనం చేస్తున్నానని ఎగిరి ఆ గుహలో పడుకున్న పురుషుణ్ణి ఎడమకాలతో తన్నట్టుగా వామ పాదమెత్తి తన్నే ఎగిరి తన్నాడు అట్టహాసం చేసి. ఆ శబ్దానికి గుహ కూడా మారుమోగిందిట. ప్రతిస్వనంబుని కూడా పెద్ద శబ్దం వచ్చేసింది. ఆ నిద్రపోతున్న వాడిని ఎడంకాలతో తనగానే ఆ నిద్రపోతున్నవాడు ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవుని ఆవులిస్తూ లేచి చూశాడు. ఎప్పుడైతే కళ్ళు అలా విప్పి చూశాడో దీర్ఘంగా ఆ రెండు కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు బయటికి భయమని వచ్చేసాయి. చూస్తూ ఉండగా యవనుడు పిడికెడు బూడిది చచ్చిపోయాడు, కాలి బూడిది. ఎంత విభూతి పొండైపోయాడు. అది ఆయన ముచ్చుకుందుడి యొక్క ప్రభావం. ముచ్చుకుందుడని నిన్న మనం చెప్పుకున్న కథ అదే. ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడైన ఆ ముచ్చుకుందుడు దేవతలకు యుద్ధంలో సాయం చేసినప్పుడు దేవతలు ఏం కావాలో కోరుకోమంటే ఆయన అడిగినవి ఏమి వాళ్ళు ఇవ్వలేకపోతే కనీసం నిద్ర తగలేయండి అన్నాడు. ఓ, దానికేం గ్యారంటీ కార్డు, నీకు నిద్రిస్తాం అన్నారు వాళ్ళు. హాయిగా కొండ గుహలో పడుకో, ఎవడన్నా మూర్ఖుడు బలవంతంగా నిన్ను లేపాడా నిద్ర, నీ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చేవాడు బూడిదైపోతాడన్నారు. ఈ మూర్ఖుడు తిరిగి తన్నాడు, కృష్ణుడు అక్కడికి తీసుకొచ్చాడు. అప్పటితో ఆ ముచ్చుకుందుడికి విముక్తి అయ్యింది. ముచ్చుకుందుడు లేచాడప్పుడు, ఇదంతా ముచ్చుకుందుడి చరిత్ర కోసం. లేచి లేవగానే కళ్ళు విప్పి ఆ తర్వాత మొత్తం అంతా చూస్తాడు, ఈ బూడిదైనవాడు ఎవడో అర్థం కాల. అప్పుడు ఆ కొండ గుహలో పెద్ద వెలుతురు వచ్చిందిట, పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు మహాత్మా తమరెవరు ఇంత కాంతితో ఉన్నారు, నేను మాంధాత కుమారుడను. ఏ మాంధాత కుమారుడను, నేను మాంధాత పుత్రుణ్ణి. ముచ్చుకుందుడు అంటారు. దేవతలకు సాయం చేస్తే మెచ్చుకుని నాకు నిద్ర ఇచ్చారండి వాళ్ళు. ఆ నిద్రతో నిద్రపోతూ ఉంటే వీడెవడో వచ్చి తన్నాడు, కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి వాడు మూర్ఖుడు బూడిదయ్యాడు. ఇంతకీ తమ పేరు ఏమిటి, నామం ఏమిటి అని అడిగితే చిరునవ్వు రవి కృష్ణుడు, నా పేర్లు లెక్కలేనన్నున్నాయి, నా గుణ విశేషాలు అనేకం, నేనెవడో నాకే తెలియదు, నా అంతవాణ్ణి నేనే అన్నట్ట. అప్పుడు అర్థమయ్యింది, నాకు గుర్తొచ్చింది, గర్గాచార్యుడు మాకు పురోహితుడిగా కొంతకాలం పనిచేశాడు. ఒకనాడు ఆయన నేను మోక్షం అడిగాను, మోక్షం ఇప్పుడు కాదు కానీ నువ్వు దేవతలకు సాయం చేశాక కొంతకాలం నిద్రపోతావు, ఆ నిద్రలోంచి నిన్ను ఎవడు మేలుకొలుపుతాడో వాడు చస్తాడు, ఆ చావడానికి వాడిని చంపడానికి అక్కడికి ఎవడు తీసుకొస్తాడో వాడే వాసుదేవుడు. ఆ పరమాత్ముడు కృష్ణుడు 28వ ద్వాపరయుగంలో నీ దగ్గరకు వస్తాడు, ఆయనకి పాదాల మీద పడు, నీ జన్మ ధన్యమని చెప్పాడు నాకు ఆనాడు గర్గుడు. నీవే ఆ వాసుదేవుడివి, కృష్ణుడివి, పరమాత్ముడివి, నాకు అర్థమైపోయింది అని వెంటనే కాళ్ళ మీద పడిపోయి నమస్కరించి, నీ మాయ చిక్కి పురుష స్త్రీ మూర్తిక జనము నిన్ను సేవింపదు, విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవంచితం బయీశ. హే ప్రభో పరమేశ్వర, నీ మాయలో పడిపోయి నీ ప్రజలు పురుషులు స్త్రీలం మేమని విడిపోయి నిన్ను సేవించకుండా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ డబ్బు ఒక భయంకరమైన రోగం. ఆ వ్యామోహంలో పడి గృహాల్లో పడి ఇంట్లోంచి బయటికి రాక ఆ రోగాలలో ఆరుష్టులలో ఆ మాయలో పడి సుఖాలనే తామస గుణాలలో పడి కామంతో పీడింపబడి కామ వంచితం పోయి అన్నమాట, కోరికలు అన్నమాట. కామం అంటే ఇక్కడ కోరికలు ఎక్కువైపోయి అజ్ఞానంలో పడిపోయి నిన్ను పట్టించుకోకుండా నశించిపోతున్నారు పరమేశ్వర. అటువంటి ఈ జనుల్లో ఉన్న మమ్మల్ని ఉద్ధరించు. నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, ఆకాశం నుంచి మంచు పడుతూ ఉంటుంది తెల్లవారుజామున. ఈ శీతకాలంలో ఆ మంచు బిందువులు లెక్క పెట్టవచ్చు, భూమి మేంచి లేచే ధూళి కణాలు లెక్క పెట్టవచ్చు, నీ గుణాలు మాత్రం లెక్క పెట్టలేము. అదేం విచిత్రం, నీ మాయ, నీ ఆ లీలలు ఎవ్వడికి అర్థం కావు. చాలా గొప్ప లీలలండి అవి. ఏది ఎలా నీవు నిర్ణయిస్తే అలాగే నడుచుకుంటారు. ఒక చిత్రమైన కథ ఉంది. గరుత్మంతుడికి ఒక లేఖ ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ ఉత్తరం పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చి ఆయనతో కాసేపు మాట్లాడి రా అన్నట. కైలాసానికి బయలుదేరాడు గరుత్మంతుడు. ఈ ఉత్తరం శివుడికి ఇచ్చి బయటకు వచ్చి కూర్చున్నాడు. తర్వాత శివుడితో మళ్ళీ మాట్లాడదామని ఆ ఒక్కడ కైలాసంలో ఒక పౌరం కనపడింది. చాలా బాగుంది ఆ పౌరం. ఆహా, కైలాసంలో ఎంత హాయిగా ఆడుకుంటుంది ఈ పౌరం ఇక్కడ అనుకున్నట్టు ఆయన. అదే సమయానికి అక్కడ యమధర్మరాజు గారు వచ్చారు. ఆ పౌరాన్ని చూసి ఆయన ఒక నవ్వునవి శివుడి దర్శనానికి వెళ్ళాట. వీడమ్మ కడుపుమాడు, వీడు యముడు, యముడు ఆ పౌరాన్ని చూసి నవ్వాడంటే జైలలిత నవ్వితే ఎంత డేంజరు, అంత డేంజరు వీడు నవ్వితే అనుకుని ఎందుకు నవ్వుంటాడు, దీనికి ఆయువు తీరిపోయి ఉంటుంది అని భయం వేసింది ఆయనకి. బంగారంలో ఆడుకుంటుంది ఈ పౌరాన్ని వాడు లోపల నుంచి వచ్చేలోపు నేను తీసుకెళ్ళి ఎక్కడో దాచేస్తాను సేఫ్టీయస్ ప్లేస్లో అనుకుని ఆ పౌరాన్ని జాగ్రత్తగా రెక్కల్లో దాచేసుకుని మధ్యలో పౌరం జాగ్రత్తగా ఉండమని మహావేగంగా కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న దండకారణ్యంలో భద్రాచలం అడవుల్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడు కైలాసానికి. ఇదంతా ఒక అరగంట 30 గంటలలోపు జరిగిపోయింది. శివుడితో మాట్లాడడానికి శివుడికి ఇచ్చిన ఉత్తరం ఆయన చదువుకున్నాక మాట్లాడతాడుగా మరి ఎంతో, అందుకని మళ్ళీ అక్కడ యథాప్రకారం అక్కడే కూర్చున్నాడు. ఈలోపు మృత్యుదేవత మన యమధర్మరాజు గారు లోపలికి వెళ్ళి శివుడితో మాట్లాడి బయటకు వచ్చి చూస్తే పౌరం కనపడలా. గరుడా, ఇక్కడ పౌరం ఉండాలి, ఏమైంది అన్నట్ట. దొంగ, నువ్వు చూసావు మహానుభావుడివి, నీ చూపు పెడితే అది ఏమవుతుందోనని నేను దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో వేల యోజనాల దూరంలో ఉన్న దండకారణ్యంలో దాచానన్నట్ట. కొంప ముంచేసేవయ్యా అన్నాడు ఆయన. ఏమన్నట్ట, ఎందుకు నవ్వానో తెలుసా, నేను ఆ పౌరం కేసు చూసి ఒక్క